నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. సెమీఫైనల్స్ గా భావించిన ఎన్నికల్లో ఏ మ్యాజిక్ చోటు చేసుకుంది? తాను మహర్ జాతకుండని కేసీఆర్ మరోసారి ఎలా నిరూపించుకున్నారు? తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పును ఏ దృష్టితో చూడాలి? సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత ఎవరి వల్ల సానుకూలతగా మారింది? వారసత్వ బదలాయింపు విషయంలో కేసీఆర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నిన్నటి వరకు రాహుల్ గాంధీని పప్పు అన్నవారే ఇప్పుడు వేనోళ్లతో ఎందుకు పొగుడుతున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
జో జీతా వహి సికందర్. ఎన్నికలలో గెలిచిన వారిని ఇలాగే పిలవాలి. అప్పటి వరకు రకరకాల విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఎన్నికలలో గెలవగానే వీరులు శూరులు అయిపోతారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తీసుకుందాం. ఇంతకాలం ఆయనను పప్పు అని గేలి చేసిన వారు, ప్రధాని మోదీని ఏం ఢీకొనగలరు అని సందేహపడ్డవారు ఇప్పుడు మధ్య భారతంలో 3 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో గెలవగానే రాటుదేలిన రాహుల్ అని కితాబిచ్చేస్తున్నారు. నిజానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ప్రజలిచ్చిన తీర్పునకు రాహుల్ గాంధీ నాయకత్వ పటిమకు సంబంధమేమిటో తెలియదు. ప్రభుత్వ వ్యతిరేక అనుకూలతల ఆధారంగా ప్రజల తీర్పుంటోంది. స్థానిక నాయకులు వాటిని తమకు అనుకూలంగా మలచుకోవడంలో అనుసరించే వ్యూహాలను బట్టి ఎన్నికలలో జయాపజయాలుంటాయి. మిజోరాంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2వ సారి కూడా చతికిలబడింది. అంటే ఈ 2 రాష్ట్రాల్లో రాహుల్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు అంగీకరించలేదని చెప్పలేం కదా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇన్నాళ్లుగా రకరకాల విమర్శలు చేశారు. అధికారాన్ని ఆ నలుగురే అనుభవిస్తున్నారని నిందలు వేశారు. కుటుంబ పాలన, నియంతృత్వం, సామాజిక న్యాయం వంటి విమర్శలను ప్రజలు పట్టించుకోలేదని తెలంగాణలో జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. అధికారంలో ఉన్నవారిదే కులం, సమాజంలో వారి సంఖ్య ఎంత అనేవి ముఖ్యం కాదని, ప్రభుత్వం వల్ల తాము ఏమి లాభపడ్డామన్నదే ప్రజలకు ముఖ్యమని స్పష్టమైంది. సిద్ధాంత రాద్ధాంతాలు వెనక్కిపోయి సంక్షేమం తెర మీదకొస్తోంది. ఇకపై ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో గెలవాలంటే సంక్షేమానికే పెద్దపీట వేయాల్సి ఉంటుందని సెమీఫైనల్స్ గా జరిగిన ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యమంత్రులుగా ఉన్నవారి వ్యవహార శైలి కూడా ప్రజలకు అనవసరమని తేలిపోయింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యక్తిగతంగా చాలా మంచివాడని భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేవారు కూడా అంటూ ఉంటారు. అయినా అక్కడి ప్రజలకు ఆయన పాలన పట్ల ముఖం మొత్తినట్టయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించడంతో ప్రజలు అటుమొగ్గారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంభావి అని, అదని ఇదని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ప్రజలవేమీ పట్టించుకోకుండా ఆయన పాలనలో అందుకున్న సంక్షేమ ఫలాల పట్ల సంతృప్తి చెంది కృతజ్ఞతతో మళ్లీ దీవించారు. కేసీఆర్ ఎవరిని కలుస్తారు, ఎవరిని కలవరు అనేది తమకు అనవసరమని, తమకు కావలసినవి ఇస్తున్నారు చాలు అని ప్రజలు భావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను, హామీలను ఇచ్చింది. అయినా ప్రజలవేమీ నమ్మినట్టు కనిపించడం లేదు. కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకం తెలంగాణలో మరే ఇతర నాయకుడిపైన ప్రజలకు లేదని స్పష్టమైంది. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ నాయకత్వానికి, తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడైన కేటీఆర్ నాయకత్వానికి తిరుగులేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన, రాష్ట్రం పైన తండ్రి కొడుకులకు పూర్తి పట్టు లభించింది. ఎంతటి వారైనా వారిరువురి అధికారానికి తలొగ్గాల్సిందే. రాహుల్ గాంధీ విషయానికొస్తే 3 రాష్ట్రాలను హస్తగతం చేసుకున్నా ప్రధాని పదవిని అందుకోవాలంటే ఆయన మరెన్నో పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. మాయావతి, మమతా బెనర్జీ వంటి వాళ్లు ప్రధానమంత్రి పదవిపై ఆశతో ఉన్నందున లక్ష్య సాధనకు ఆయన మరెన్నో అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నందున ప్రస్తుతానికి పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమికి 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఊతమిస్తాయని భావిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భిన్నమైన ఆలోచన ధోరణితో ఉన్నట్టు సమాచారం వస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనను మమతా బెనర్జీ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అదే నిజమైతే కాంగ్రెస్ తో కలిసి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి వేస్తున్న ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలినట్టే. మమతా బెనర్జీది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆమె ఎంత సాదాసీదాగా కనిపిస్తారో అంత ముక్కోపి కూడా. ఆ మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి బెంగళూరు వెళ్లినప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో పోలీసులపై మండిపడ్డ ఆమె నిరసనగా కారు దిగి నడిచి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు చొరవతో ఢిల్లీలో జరిగిన భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీల సమావేశంలో కూడా తన ఆగ్రహం ప్రదర్శించారు. సమావేశానికి అన్ని పక్షాల నాయకులు వచ్చినా 5-6 నిమిషాల తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ వచ్చారు. దీంతో మండిపడ్డ మమతా బెనర్జీ సమావేశం నుంచి వెళ్లిపోవడానికి ఉద్యుక్తులు కాగా పక్కనున్న వారు ఆమెను అనునయించారు. ఆమెకు క్షణాల్లో కోపం వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఈ నేపథ్యంలో మాయావతి అఖిలేష్ యాదవ్ తీసుకోబోయే వైఖరిని బట్టి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి భవిత ఆధారపడి ఉంటుంది. ఈ ఇరువురు కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించడానికి నిరాకరించే పక్షంలో కేసీఆర్ చెబుతున్న తృతీయ ఫ్రంట్ పురుడు పోసుకునే అవకాశం ఉంది. మమతా బెనర్జీ కేసీఆర్ తో ఈ ఇరువురు కలిస్తే 100కు పైగా సీట్లలో విజయం సాధిస్తారు. అప్పుడు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ఈ ఫ్రంట్ కీలకమవుతుంది. అయితే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ లేకుండా కేవలం ప్రత్యామ్నాయ ఫ్రంట్ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యంగా కనిపిస్తున్నది. కొత్త ఫ్రంట్ కోసం కేసీఆర్ మొదలు పెట్టిన ప్రయత్నాలు ఏ రూపం సంతరించుకుంటాయో వేచి చూద్దాం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మహజ్జాతకుడిగా మరోమారు నిరూపించుకున్నారు. ప్రత్యర్థుల అంచనాలకు భిన్నంగా ఆయనను అపురూప విజయం వరించింది. ప్రజాకూటమి ఫెయిల్ అయి తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించడానికి గల కారణాలపై అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. తెలుగుదేశం అంతో ఇంతో బలంగా ఉన్న ఖమ్మం జిల్లా మినహా మిగతా జిల్లాలలో కేసీఆర్ జయకేతనం ఎగురవేశారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా రాష్ట్రమంతా కేసీఆర్ కు బ్రహ్మరథం పట్టింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారు ఎవరూ బాగుపడలేదన్న విమర్శలు, శాపనార్థాలు, తనను ఏమీ చేయలేవని కేసీఆర్ రుజువు చేసుకున్నారు. ముందస్తుకు వెళ్లాలన్న ఆయన వ్యూహమే సరైనదని నిరూపితమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అది నష్టం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యులు కూడా ఆందోళన చెందారు. ఇక్కడ కూడా కేసీఆర్ నిర్ణయమే సరైనదని తేలిపోయింది. ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా దాదాపుగా సిట్టింగ్లందరికీ కేసీఆర్ మళ్లీ టికెట్లిచ్చారు. ప్రజల్లో తనపై ఉన్న అనుకూలత, నమ్మకమే అందరినీ గెలిపిస్తుందన్న కేసీఆర్ అంచనా నిజమైంది. సిట్టింగులపై వ్యతిరేకతలను పట్టించుకోకుండా ప్రజలు కేసీఆర్ ను మాత్రమే చూశారు. పెన్షన్లు, రైతు బంధు, కంటి వెలుగు వంటి సంక్షేమ పథకాలను అందుకున్నవారు కృతజ్ఞతాభావంతో కేసీఆర్ కు మళ్లీ పట్టం కట్టారు. సచివాలయానికి ముఖ్యమంత్రి రారు అని ప్రతిపక్షాలు చేసిన హేళన వ్యర్థ ప్రేలాపనగా మారిపోయింది. ఉద్యమకారులు, యువత, ఉద్యోగులలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న ప్రచారంలో పసలేదని తేలిపోయింది. సన్నజనం కేసీఆర్ తోనే ఉన్నారని ఫలితాలు సూచిస్తున్నాయి. శాసనసభ రద్దు తర్వాత కేసీఆర్ పై వ్యతిరేకత మొదలైందని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. శాసనసభ రద్దు సమయంలో లగడపాటి రాజ్గోపాల్ నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితికి 90 స్థానాల వరకు వస్తాయని వెల్లడైంది. ఆ తర్వాత ప్రజాఫ్రంట్ నుంచి తీవ్ర పోటీ ఉన్నందున తెలంగాణ రాష్ట్ర సమితి బలం క్షీణిస్తోందని ఆయన ప్రకటించిన అంచనాలు తప్పు అని స్పష్టమైంది. మొదటి సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితికి 88 స్థానాలు లభించాయి. ఇది కేసీఆర్ సాధించిన అసాధారణ విజయం అనే చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడం వల్లే తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ మళ్లీ రాజేసి లబ్ధి పొందారన్న విశ్లేషణలో హేతుబద్ధత ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే 2014లో జరిగిన ఎన్నికలలోనే చంద్రబాబు ప్రచారం చేశారు, అప్పుడే ఆ పార్టీ 15 సీట్లు గెలుచుకుంది. అప్పటికంటే ఇప్పుడు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని భావించలేము. ప్రజాఫ్రంట్ గెలిస్తే తెలంగాణపై చంద్రబాబు పెత్తనం చేస్తారని, అప్పుడు ప్రాజెక్టులు ఆగిపోతాయని కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. బహుశా తెలంగాణ ప్రజలు ఇది నమ్మి ఉంటారు, చంద్రబాబునే ప్రధాన ప్రచారాస్త్రంగా కేసీఆర్ మలుచుకున్నారు. ఈ కారణంగా కూటమి ఓటమికి చంద్రబాబు కారణమన్న వార్తలు వినిపించాయి. అయితే ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మాత్రమే నమ్మారు. అందుకే ప్రజాఫ్రంట్ ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యర్థులతో చెడుగుడు ఆడుకున్నారనే చెప్పాలి. ఫ్రంట్ తరపున హేమాహేమీలొచ్చి ప్రచారం చేసిన ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేకపోయారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతలా చతికిలబడడానికి కారణమెవ్వరు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలకు ప్రజలు ఏ మేరకు విలువిస్తారు, టీఆర్ఎస్ యువరాజుగా కేటీఆర్ను ప్రకటిస్తే పార్టీలో సీనియర్లు జూనియర్లు ఎలా స్పందించారు, తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ వర్ధిల్లాలంటే ఏ పంతాను ఎంచుకోవాలి?
తెలంగాణ ఎన్నికలలో ప్రధానంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. గత ఎన్నికల కంటే ఆ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు ఎంత బలహీనంగా ఉన్నారో ఇప్పుడు ఈ ఫలితాలతో మరోమారు స్పష్టమవుతోంది. కేసీఆర్ తరహాలో పార్టీని ఒంటి చేత్తో నడపగల నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరు. గాలివాటం ఉంటే గెలిచిపోతామని కాంగ్రెస్ నాయకులు భావిస్తూ ఉంటారు. ఈ కారణంగానే ప్రజలతో నిరంతరం సంబంధాలు పెట్టుకోవడంలో వారు విఫలమయ్యారు. పార్టీపై ఆధారపడేవారే తప్ప పార్టీని బతికించగలవారు కాంగ్రెస్ లో లేరు. 2014లోనే కాదు, 2018లో కూడా ప్రజల నాడిని అంచనా వేయడంలో కాంగ్రెస్ నాయకులు ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుత ఎన్నికలలో స్వయంగా ఓడిపోయిన ఇద్దరు నాయకులు పోలింగ్ తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. ఇందులో ఒకరు తన నాయకత్వాన్ని బలపరచవలసిందిగా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులకు అభ్యర్థనలు పంపారు. ఇది కాంగ్రెస్ నాయకుల ధోరణి. తాము గెలుస్తామో లేదో తెలియని వారు కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు, కనుకే ప్రజలు వారిని తిరస్కరించారు. ఓటమికి అసలు కారణాలను అన్వేషించకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు ప్రజల్లో విలువుండదు. ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనడం మామూలే. 2009లో కేసీఆర్ కూడా ఇలాంటి ఆరోపణే చేశారు. తర్కానికి నిలవని ఆరోపణలు చేస్తూ ఆత్మవంచన చేసుకునే బదులు రానున్న లోక్సభ ఎన్నికలలో అయినా పరువు కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టడం మంచిది. తెలంగాణలో ఇప్పుడు జరిగిన ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేనంతగా ధన ప్రభావం కనిపించింది. కొంతమంది అభ్యర్థులు 50 కోట్ల వరకు ఖర్చు చేశారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు 25 కోట్లు దాటింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అభ్యర్థులే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారన్న అభిప్రాయం ఇప్పటిదాకా ఉండింది. గత ఎన్నికలలో ఏపీలో ఒకరిద్దరు 20 కోట్ల వరకు ఖర్చు చేశారు. లోక్సభకు పోటీ చేసిన అభ్యర్థులు 50 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు తెలంగాణలో శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులే 50 కోట్ల వరకు ఖర్చు చేశారంటే ఏమనుకోవాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రమే కాదు నాయకులు కూడా ధనికులయ్యారన్నమాట. ఈ ఎన్నికలలో గెలిచిన వారు కూడా ఇలా అయితే వచ్చే ఎన్నికలు ఎలా అని ఇప్పటి నుంచే దిగులు చెందుతున్నారు. అందరూ ఊహించినట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన వారసుడిగా కుమారుడైన కేటీఆర్ ను అధికారికంగా ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమిస్తున్నట్టు శుక్రవారం నాడు ప్రకటించిన కేసీఆర్ మొత్తం పార్టీని కుమారుడికే అప్పగించారు. ఇకపై పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూసుకుంటారని, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయననే కలుసుకోవాలని కూడా కేసీఆర్ ప్రకటించారు. దీంతో వారసత్వ మార్పిడి జరిగిపోయిందనే భావించాలి. ఈ ఎన్నికల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రిగా నియమితులవుతారని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కుమారుడిని ఒక్కసారిగా ముఖ్యమంత్రిగా నియమిస్తే పార్టీ మొత్తం ఆయన అదుపులోకి రాకపోవచ్చునన్న అనుమానంతో ముందుగా పార్టీని కేటీఆర్ చేతుల్లో పెట్టడానికి వీలుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. కేటీఆర్ కు పార్టీపై పూర్తి అదుపొచ్చిన తర్వాత ఆయనను ముఖ్యమంత్రిని చేయడమే తరువాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ ముచ్చట కూడా తీరవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితిలో మామూలుగానే కేసీఆర్ మాటకు ఎదురుండదు. ఈ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో కేసీఆర్ కి ఇంకేమెదురుంటుంది? అందుకే కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టుగా ప్రకటించారో లేదో ఆయనను అభినందించడానికి నాయకులు కార్యకర్తలు బారులు తీరారు. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టారు. మీడియా కూడా కేటీఆర్ శక్తియుక్తులను నాయకత్వ పటిమను వేనోళ్ల పొగిడింది. పార్టీలోని వీర విధేయులు పాదాభివందనాలు కూడా మొదలు పెట్టారు. కేటీఆర్ ప్రస్తుతానికి యువరాజు మాత్రమే కావచ్చును గాని సమీప భవిష్యత్తులో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ శ్రేణులందరికీ తెలిసిపోయింది. ప్రస్తుత పరిస్థితులలో కేసీఆర్ నిర్ణయాలను ఎదిరించే దమ్ము ధైర్యం తెలంగాణలో ఎవరికీ లేవు. అందుకే కుమారుడికి పట్టాభిషేకం చేయడానికి ఇదే సరైన తరుణమని కేసీఆర్ భావించి ఉంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్ కు పార్టీని అప్పగించడం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగమే. తన నిర్ణయాన్ని ఎవరూ అపార్థం చేసుకోకుండా ఉండడానికై ప్రభుత్వ వ్యవహారాలతో పాటు జాతీయ రాజకీయాలలో తాను తీరిక లేకుండా ఉంటాను కనుక పార్టీని కేటీఆర్ కు అప్పగిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. నిజానికి ఈ వివరణ ఇవ్వకపోయినా ఆయన నిర్ణయాన్ని ఎవరు మాత్రం ఎదిరించగలరు? ఉద్యమ ప్రారంభం నుంచి ప్రస్తుత ఎన్నికల వరకు కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన హరీష్ రావు కూడా ఇప్పుడు తనను తాను సమాధాన పరుచుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయవలసిందే. కాదంటే ఆయనకు పార్టీలో కూడా స్థానం ఉండకపోవచ్చు. హరీష్ రావు కూడా ఈ విషయం తెలుసుకొనుకే కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశిస్తున్నానని ప్రకటించారు. ఏదేమైనా కేసీఆర్ అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. ఎన్నికలలో లభించిన విజయంతో పాటు వినయం అలవర్చుకోవాలని, కేసీఆర్ చెప్పిన మాటలను ఆచరణలో చూపించాలని పలువురు తమ వ్యాసాలలో అభిప్రాయపడ్డారు. అయితే కేసీఆర్ తన పంథ మార్చుకోబోరు. ఇప్పటి వరకు ఆయన ఏమి చేసినా ప్రజల మద్దతు లభిస్తూనే ఉంది. ఈ కారణంగా ఉచిత సలహాలు ఆయనకు అనవసరం. ఒక రాజకీయ నాయకుడిగా తనకేమి కావాలో ఏమి చెయ్యాలో కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే సరైన సమయం చూసుకొని కుమారుడికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఉంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని పాటిస్తే తెలంగాణ రాజకీయాలలో కేటీఆర్ దీర్ఘకాలం పాటు తిరుగులేని శక్తిగా నిలుస్తారు. అలా కాకుండా తనకు తిరుగేలేదు అని భావిస్తే ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. తండ్రిగా కేసీఆర్ తన బాధ్యతలను నెరవేర్చుకున్నారు. వారసత్వంగా అందుకుంటున్న అధికారాన్ని, పార్టీని నిలబెట్టుకోవడం అనేది కేటీఆర్ చేతుల్లోనే ఉంది. పార్టీలో సైకో ఫ్యాన్స్ పోకడలు మొదలయ్యాయి. పబ్బం గడుక్కోవడానికి దరి చేరే ఇలాంటి వ్యక్తులను గుర్తించి దూరంగా పెట్టడం మంచిది. అలా జరగని పక్షంలో తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా వ్యక్తి ఆరాధన పరాకాష్ఠకు చేరవచ్చు.
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఎబిఎన్.